సమాధిపై ఆఖర్రాయి. ఈ కుంభకోణం శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చరమగీతం అని చెప్పొచ్చు. ఆదర్శం అనే పేరుని దాని అర్థాన్ని భయంకరంగా అనుభవం అధికారం అన్నిటికీ మించి విచక్షణ వివేచన తెలిసిన నాయకులు భ్రష్టు పట్టించడానికి ఇది పరాకాష్ట. దేశంలో ఒక న్యాయాధిపతి జేఏ పాటిల్, ఒక మాజీ ప్రధాన కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం ఈ కుంభకోణాన్ని పరిశీలించి ఇచ్చిన రిపోర్టును ఒకసారి చూద్దాం. ముందుగా ఈ కుంభకోణంలో తలదూర్చి లబ్ధి పొందిన పెద్దల జాబితా చూద్దాం. నలుగురు ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర హోంమంత్రి, ఇద్దరు జాతీయ కాంగ్రెస్ మంత్రులు, 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు దేశ సైన్యాధిపతులు, ఇద్దరు మేజర్ జనరల్స్, ఒక కల్నలు, ఒక బ్రిగేడియరు, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు, 3 కలెక్టర్లు, ఎందరో పార్లమెంటు సభ్యులు, ఇంకా మరెందరో. బహుశా మన దేశానికి స్వాతంత్రం వచ్చే జరిగిన కుంభకోణాలు ఈ తలమానికం. దేశంలో ఇంత పెద్ద పదవుల్లో ఉన్న ఇంతమంది సామూహికంగా జరిపిన కుంభకోణానికి ఇది గొప్ప చరిత్ర సృష్టించే కుంభకోణం. ఈ దేశంలో మానవ స్వభావం ఎంత నీచానికి ఒడిగట్టగలదో, ఎంత పదవుల్లో ఉన్నా స్వలాభం ఎంత పాతాళానికి కృంగదీయగలదో నిరూపించే గొప్ప దరిద్రం. దీనిలో ఆయా అపార్ట్మెంటులను అవినీతితో పంచుకున్న వారంతా ఈ దేశపు విలువలు నిలిపే బాధ్యతల్ని చేపడతామని ఈ దేశపు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయా పదవులను చేపట్టిన వారు. తీరా కుంభకోణం వివరాలను సాధికారికమైన కమిటీ బయటపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను తిరస్కరించింది. ఎందుకని? మాజీ ముఖ్యమంత్రి మీద నేరవ పరిశోధన ప్రారంభించడానికి మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ నిరాకరించినందుకు. నిజానికి ఈ విచారణ సంఘ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నర్ మహాశైలి తన నిర్ణయం తీసుకోవాలి. అలా కాక గవర్నర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని వెనకేసుకొచ్చి కమిటీ రిపోర్టును మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇదేం విపరీతం? 2010లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చి రాజకీయ వర్గాల పునాదులతో కుదిపినప్పుడు అశోక్ చవాన్ పదవికి రాజీనామా ఇచ్చారు. ఇప్పుడు విచారణ సంఘం అతి స్పష్టంగా ఆయా అధికారులు ఆయా దశల్లో తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావు, సమర్థనీయాలు కావు, ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నవి కావు అని కుండ బద్దలు కొట్టి తేల్చి చెప్పాక గవర్నర్ సిబిఐకి అనుమతి తిరస్కరించడం ఏమిటి? దాన్ని ఆసరా చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కమిటీ రిపోర్టును తిరస్కరించడం ఏమిటి? సరే, నిన్నటి నిన్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ గారు ఈ కుంభకోణం మీద విచారణ జరగాలి అన్న వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెనకడుగు వేశారు. ఈ దేశపు నీతి ఒక నాయకుని అభిప్రాయం చుట్టూ ఏర్పడడం, అది నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ నాయకత్వం తలవంచడానికి ఇది దయనీయమైన మచ్చుతునకం. అసలు ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిన దొంగలు ఎలా పంచుకున్నారో ఆ ముచ్చట చూద్దాం. ప్రతి దశలోనూ ఈ ఆదర్శాన్ని కొమ్ముకాసిన ప్రతి నాయకుడు, ప్రతి గవర్నమెంట్ ఆఫీసరు తన వాటా గడ్డిని తిన్నాడు. 1980 ప్రాంతాల్లో ఈ నిర్మాణం ప్లాన్లకు అశోక్ చవాన్ మద్దతు పలికారు. లాభం? వారి అత్తగారి పేరిట కోట్లకు ఖరీదు చేసే ఒక ప్లాటు, ఆయన దగ్గర బంధువులకి ఈ ఆదర్శ సొసైటీలో సభ్యత్వం. విలాసరావు దేశముఖ్ కొన్ని నిబంధనలు సవరించాక ఇద్దరు ఈ దేశపు సైన్యాధిపతులు ఎన్సీ విజ్ దీపక్ కపూర్ తమ తాంబూలాలను పుచ్చుకున్నారు 2 ప్లాట్ల రూపంలో. దేశముఖ్ గారు ఈ స్థలం పక్కన ఉన్న కొంత స్థలాన్ని కలుపుకోవడానికి నిబంధనలు సడలించారు. తద్వారా ఈ కట్టడానికి ఎఫ్ఎస్ఐ పెరిగే అవకాశాన్ని కల్పిస్తూ ఆయన తర్వాత ప్రస్తుత హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయం మీద మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ సూచించగా వారు ఆ సూచనని తుంగలోకి తొక్కి తన సంతకం చేశారు. తత్కారణంగా ఈ సొసైటీలో ఉన్న 71 మందిలో 20 మంది అపార్ట్మెంట్లు కేటాయించి అర్హతను సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి సెక్రటరీ సుభాష్ లల్లా గారు తెలివిగా ఈ ఫైల్ని కదిపారు. తత్కారణంగా వారి తల్లికి కూతుర్లకి 2 ప్లాట్లు దక్కాయి. ముంబై కలెక్టర్ ప్రదీప్ వ్యాసి సత్యమణికి 1 ప్లాట్ దక్కింది. అలాగే మహారాష్ట్ర నగరపాలక సంస్థ ప్రధాన కార్యదర్శి డీకే శంకరం గారికి, సిఎస్ సంగీతరావు గారి అనే మరి కలెక్టర్ గారికి వారి వారి కొడుకుల పేరిట ప్లాట్లు దక్కాయి. ఐకే కుందర్ అనే కలెక్టర్ గారికి, నగరాభివృద్ది సంస్థ కార్యదర్శి పివి దేశ్ముఖ్ గారికి ఏమీ గజిబిజి లేకుండా తమ పేరిట ప్లాట్లు నమోదు చేసుకున్నారు. ఇక మాజీ జనరల్ మేనేజర్ ఉత్తమ్ కొబ్రగాడే, ఆయన నేరం కానీ గుడుపుటాని కానీ రుజువు కాలేదని కమిటీ పేర్కొంది. కానీ వారి సుపుత్రి దేవయాని కొబ్రగాడే ఈ మధ్య అమెరికాలో పోలీసుల అమర్యాద కారణమైన అరెస్టుకు వార్తల్లోకి ఎక్కిన సీనియర్ దౌత్యాధికారి ఇందులో ఒక ప్లాట్ అనధికారికంగా కేటాయించారు. కారణం, తనకు ముంబైలో మరో ఆస్తి లేదని ఆమె తప్పుడు సమాచారాన్ని తన దరఖాస్తులో ఇచ్చారు. ఇది కేవలం స్థాలీ పులాక న్యాయంగా మన పెద్ద మనుషులు సిగ్గులేని దోపిడీకి కేవలం నమూనా. ప్రారంభంలో ఈ ప్రాజెక్టుని కార్గిల్ సమరంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుల భార్యలకు నివాసాలు కల్పించే లక్ష్యాన్ని కాగితాల మీద చూపారు. నిజంగా ఈ లక్ష్యం అభినందనీయం, ఉదాత్తం. కానీ తమ తమ దోపిడీకి దేశంలో ఉత్తమ పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు, ముఖ్యంగా సైన్యాధికారులు ఈ కుంభకోణంలో చేతులు గెలపడం ఒక ఉదాత్తమైన ఆదర్శాన్ని, అతి నీచమైన దోపిడీకి సంకేతంగా నిలుపుకోవడం చాలా చాలా నీచం. కేవలం అవినీతి మాత్రమే కాదు, ఉదాత్తమైన లక్ష్యాలను ఆదర్శాన్ని చూపవలసిన సైనిక అధికారులు అతి నీచంగా రాజకీయ నాయకులతో, సిగ్గులేని నిజాయితీ కొరవడిన ఆఫీసర్లతో ఈ దోపిడీని పంచుకోవడం, చరిత్రలో సైనిక శాఖ నీచానికి ఇది దయనీయమైన నిదర్శనం. మన దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రంకుని, రాజభవన్లలో గవర్నర్లు వేశ్యలతో కులికే నీచాన్ని దర్శించాం. ఇప్పుడు మనం గర్వంగా తలెత్తుకునే మరో వ్యవస్థ, సైనిక వ్యవస్థ పతనానికి ఇది అతి దయనీయమైన ఉదాహరణ. ఇప్పటికే కాంగ్రెస్ ఊపిరి పీల్చుకోవడానికి, సమర్థించుకోవడానికి వీలులేని పీకలోతు కుంభకోణాల్లో మునిగి తేలుతోంది. ప్రజలు తమ విముఖతని ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో నిర్ద్వందంగా చూపారు. కర్కశంగా కాంగ్రెస్ ను గద్దెదించారు, తమ విముఖతను చెప్పు తీసుకొట్టినట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ కుంభకోణం ఈ అవినీతికి పరాకాష్ట. ఇంతకంటే నీచాన్ని చరిత్రలో మనం ఊహించలేం. పైగా ఈ అవినీతిపై విచారణకు ఒక గవర్నరు, ఒక రాష్ట ప్రభుత్వం నిరాకరించడం, ఏం జరిగినా పర్వాలేదని మొండికేయడమా, ప్రజల ఏ హితను ఎలా ఎదిరించాలో తెలియని ఊబిలో కూరుకుపోవడమా? ఓటరు విసుగుదల తిరస్కారాన్ని పూర్తిగా చవిచూసే సమయం ఇంకెంత దూరం లేదు. తెలుగులో సామెతుంది, చాలా సంవత్సరాల కిందట ఇందిరాగాంధీ అర్ధరాత్రి అర్ధాంతరంగా ఎమర్జెన్సీని ప్రకటించి తనను అరెస్టు చేయడానికి జయప్రకాష్ నారాయణ అర్ధరాత్రి నిద్రలేపినప్పుడు ఆయన మాట అన్నారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. ఈనాటి పాలకుల విపరీత బుద్ధి మరో వినాశకాలానికి కేవలం సూచన.